పేతురు రాసిన మొదటి పత్రిక 1:16. పేతురు రాసిన మొదటి పత్రిక 1:16. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, ఘనమైన నీ నామం కొరకు నీకు వందనాలు ప్రభువా. మీ నామము కంటే మీరు హెచ్చించిన మీ లేఖనాల కొరకు మీకు స్తోత్రాలు. అటువంటి లేఖనాల ద్వారా నాతో మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడి ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు. మనసులో చాటును మరుగుపరచండి, నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మరెక్కువ ప్రోత్సాహపరిచి ప్రభువా నాయన అనేక మందికి దీవెనకరంగా మేము ఉండగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. మమ్మల్ని నెట్వర్క్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, మరొకసారి యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి. ఆ స్త్రీల గురించి ప్రత్యేకంగా దేవుని వాక్యము సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం అనే మాటను నిజంగా అదొక ఆ మాట మనకు ఒక ప్రోత్సాహం కింద, లేకపోతే మనకు ఒక హెచ్చరిక లాగా, లేకపోతే మన బాధ్యత ఏంటి, లేకపోతే మనకు ఎంత శక్తి ఉంది అని కనపరిచేటువంటి తెలియపరిచేటువంటి ఒక ప్రాముఖ్యమైన వచనం కింద, ఆ వచనం చదివిన ప్రతిసారి మనకి చాలా ప్రోత్సాహం ఇస్తుంది, లేకపోతే మనల్ని చాలా హెచ్చరిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఈ మాట మనకి ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే, మాట చదివిన ప్రతిసారి మన శక్తి, లేకపోతే మనకి కుటుంబాన్ని, లేకపోతే ఒక సంఘాన్ని, ఒక గుంపుని, కొంతమందిని కట్టడానికైనా మన దగ్గర శక్తి ఉంది, లేకపోతే పడగొట్టడానికైనా మన దగ్గర శక్తి ఉంది, లేకపోతే అట్లాంటి సామర్థ్యం కలిగినటువంటి ఘటము స్త్రీ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా, ప్రత్యేకంగా ఈ లాస్ట్ డేస్ మరణము నిజంగా గుమ్మాల దగ్గర, లేకపోతే కిటికీలు ఎక్కుతున్న పరిస్థితులు మనకు కనబడతా ఉంటుందా, దేవుణ్ణి ఎదుర్కోవడానికి, లేకపోతే దేవునితో పర్మనెంట్ గా కలిసి ఉండడానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఒక్కరమే కాదు కానీ బిడ్డలతో, భర్తలతో, కుటుంబాలుగా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఆ బాధ్యత, ఆ జవాబుదారితనం ప్రత్యేకంగా మన భుజాల మీద ఆ దేవుడు ఉంచిన పరిస్థితులు మనకు కనబడతా ఉంది. ఈ లాస్ట్ డేస్ లో కుటుంబాలుగా, సంఘాలుగా, లేకపోతే దేవుడు మనకిచ్చిన అది మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే మన కలీగ్స్ కానీ, మన బంధువులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఎవరైనా మన చిన్న లైఫ్ లో ఉన్నటువంటి వారందరితో కలిసి పరలోకం చేరే భక్తి చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుణ్ణి చూడటానికి సిద్ధపడుతున్న మనము దేవుణ్ణి చూడాలంటే ఏమేమి కలిగి ఉండాలనేటువంటి అవగాహన కూడా కలిగి ఉండడం చాలా మంచిది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో దేవుణ్ణి చూడడానికి పరిశుద్ధత ఖచ్చితంగా అవసరమని మనకు కనబడతా ఉంది. అంటే ఈ పేతురు రాసిన పత్రికలో పరిశుద్ధతను గురించి దేవుడు మాట్లాడతా, ప్రత్యేకంగా ఈ మాటలో, ఈ మాట ఇప్పుడు మనం చదివిన మాట దేవుడు మనకి ఇస్తున్నటువంటి మీరు పరిశుద్ధంగా ఉండండి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన ఆ మాట మనకు ఒక సూచన కాదు, లేకపోతే ఒక సలహా లాగా కాదు, లేకపోతే ఒక సూక్తి లాగా తీసుకునే మాట కాదు, కానీ ఇట్ ఈస్ ఎ కమాండ్, అది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. సో మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులై ఉండాలి అని. సో ద మోటివేషన్ ఫర్ అస్ టు బి హోలీ ఈజ్ గాడ్ హింసెల్ఫ్. అసలు ఎందుకు నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలి అని అంటే, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, లేకపోతే మన యజమానుడు, మన భర్త, నన్ను రక్షించిన, లేకపోతే నిన్ను రక్షించినటువంటి దేవుడు, మనల్ని విమోచించినటువంటి దేవుడు, నిన్ను నన్ను తన కుమార్తెగా స్వీకరించినటువంటి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి బికాజ్ ఐ ఆమ్ హోలీ యూ షెల్ బి హోలీ, నేను పరిశుద్ధుడిని కాబట్టి నా బిడ్డలైన, నా కుమార్తెలైన మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉండండి, అది మీకు తగినది అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ వచనంలో మన వైపు నుంచి మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఏంటి, అసలు మన కొరకు ఇది, దీన్ని ఒక ఆజ్ఞలాగా ఎలా అప్లై చేసుకోవాలి అని మనం గమనించినట్లయితే, మనం మెడిటేట్ చేసుకుంటే గనక పర్సనల్ హోలీనెస్, వ్యక్తిగతంగా మన పరిశుద్ధత గురించి, ఆ పరిశుద్ధతలోనికి మనల్ని అది ఆ వాక్య భాగం గైడ్ చేస్తూ ఉంటుంది, పర్సనల్ హోలీనెస్ లోకి. అసలు ఫస్ట్ ఏది పరిశుద్ధత కాదు అన్న ఒక క్లారిటీ మనకు ఉంటే, వాట్ హోలీనెస్ ఈజ్ నాట్, ఏది పరిశుద్ధత కాదు అన్న అవగాహన మనకు ఉంటే, ఏది పరిశుద్ధతో మనం తెలుసుకుంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వడం లేకపోతే దాని ప్రకారం నడుచుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ క్రైస్తవ ప్రపంచంలో లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రత్యేకంగా ఈ ఏఐ యుగంలో ఈ అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే చాలా వరకు ఈ సోషల్ నెట్వర్క్స్ మీద అలాంటి వాటి మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ఈ దినాల్లో పరిశుద్ధత గురించి ఉన్నటువంటి ఆ అపోహలు లేకపోతే ఆ తప్పు మిస్అండర్స్టాండింగ్స్ వాటి గురించినటువంటి అవగాహన మనకు ఉండడం అనేది చాలా మంచిది. కాబట్టి వాటి గురించి నేను జస్ట్ ఒక 3-4 పాయింట్స్ ని జస్ట్ నేను జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిదిగా పర్ఫెక్షన్ ఈజ్ నాట్ హోలీనెస్ అనేది మనకు అర్థమవ్వాలి. అంటే పాపరహితమైన జీవితం పరిశుద్ధత కాదు. అంటే ఏ విధమైన పాపం చేయకుండా పాపం లేకుండా ఉండగలిగేటువంటి స్థితిని పరిశుద్ధత అనుకోవడం కరెక్ట్ కాదు. మనకి పరిశుద్ధత అంటే అది అని బైబిల్ బోధించట్లేదు. మరి ఏది పరిశుద్ధత అని అంటే వ్యక్తిగతంగా ప్రతిరోజు మనం అసలు పాపం లేకుండా ఉండడం పరిశుద్ధత కాదు, కానీ కడగబడిన జీవితం, రెగ్యులర్ ప్రాసెస్, రెగ్యులర్ శాంక్టిఫికేషన్, ప్రతిరోజు ఆయన దగ్గరకు వచ్చి ప్రతిరోజు మన పాపాలు ఒప్పుకొని ప్రతిరోజు మనం పాప క్షమాపణ పొంది తీర్మానాలు తీసుకున్న ఆయన కొరకు ముందుకు నడవడమే పరిశుద్ధత అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి పర్ఫెక్షన్ ఈజ్ నాట్ హోలీనెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ది ఫారసిజం, అంటే పరిసయ్యులు చేసేటువంటి భక్తి. పరిసయ్యుల గురించి మనం లేఖనాల్లో చదువుతాం కదా, సెట్ అపార్ట్ పీపుల్ అంటారు వీళ్ళు. అంటే వారు బాహ్య సంబంధమైనటువంటి శుద్ధీకరణను బట్టి లేకపోతే కొన్ని ఆచార సంబంధమైనటువంటి వాటిని తూచా తప్పకుండా పాటించడాన్ని బట్టి ఏంటంటే లేకపోతే కొంచెం కొన్ని మంచి పనులు చేయడం వల్ల లేకపోతే ఇతరులు కంటే మేము పరిశుద్ధంగా ఉన్నాము, మేము ఈ పనులను చేస్తున్నాం కాబట్టి, వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి అని ఆ విధమైన పరిశీలికి ఉన్నటువంటి ఆ అవగాహన కూడా అంటే చాలాసార్లు కంపేర్ చేసుకుండా ఉండే అవగాహన అటువంటి ఆ స్థితి కూడా మనలో చాలా మందికి ఉంటుంది. కాబట్టి చాలాసార్లు చాలా పరిశుద్ధమైనటువంటివి లేకపోతే ఈ లోకంలో చెప్పేటువంటి భక్తి సంబంధమైన లేకపోతే బాహ్య సంబంధమైన శుద్ధీకరణ, క్లీన్లీనెస్ గురించి ఆర్థడాక్స్ గా అంటారు కదా చాలా మంది, నిష్ఠ కలిగి భక్తి చేస్తూ ఉంటారు వాళ్ళు. అది సండేస్ అయినా లేకపోతే సాటర్డేస్ అయినా బల తీసుకునేటప్పుడైనా. కాబట్టి అవన్నీటి గురించి అవన్నీ చేయడం వల్ల మనం పరిశుద్ధులం అవుతాము, అది పరిశుద్ధత అని అనుకోకూడదు, ఆ అవగాహనలో మనం ఉండకూడదు అని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తా ఉంది. పరిశీలు అలాగే అనుకున్నారు, వాళ్ళు అలాగే జీవించారు, తమను తాము ఇతరుల కంటే పరిశుద్ధులుగా ఎంచుకుని మిగతా వాళ్ళందరినీ చాలా నీచంగా లేకపోతే చాలా తక్కువగా చూసేటువంటి పరిస్థితులు ఆ దినాల్లో కనబడతా ఉండే. బట్ పరిశుద్ధత అంటే దేవుని వాక్యం అలా అని చెప్పట్లేదు. మూడవదిగా ఎలైటిజం, అంటే అది కూడా ఒక రాంగ్ అండర్స్టాండింగ్. అదేంటంటే కంపారిజన్ అనమాట. అంటే వేరే వాళ్ళతో, ఇతరుల కంటే నేను పరిశుద్ధుడును అనే ఆలోచన విధానం. అంటే క్రైస్తవ లోకంలో చాలా సార్లు ఏంటంటే ఆత్మీయమైన గర్వం ఒకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది. అంటే నేనేదో సంపూర్ణత సాధించేశానను, లేకపోతే వాళ్ళకన్నా మనకి బైబిల్ జ్ఞానం ఎక్కువ ఉందనో, లేకపోతే ఇంకొకళ్ళ కన్నా మనలో డిగ్రీస్ ఎక్కువ ఉన్నాయనో, ఆధిక్యతలను బట్టో, లేకపోతే వాళ్ళకున్న రకరకాల తలాంతులను బట్టి. కొంతమంది మంచిగా చాలా మంచిగా ప్రేయర్ చేస్తారు, వాక్యాలను ఎత్తిపట్టి చాలా మంచిగా చక్కగా ప్రార్థన చేసేటువంటి కృప ఉంటుంది కొంతమందికి. కొంతమంది మంచిగా పాటలు పాడితే తలాంత ఉంటుంది. కొంతమంది మంచిగా లీడ్ చేస్తారు, కొంతమంది మంచిగా ఆరాధనలు నడిపిస్తారు, కొంతమంది మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లేని వాళ్లతో మనం కంపేర్ చేసుకుని మనం పరిశుద్ధులము అని అనుకోవద్దు, ఆ అపోహలో ఉండొద్దు అని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఇక నాలుగవదిగా ఐసోలేషన్, అంటే ఇది కూడా ఒక రాంగ్ అండర్స్టాండింగ్ అనమాట. ఐసోలేషన్ లో ఉండడం హోలీనెస్ కదా, అంటే అందరికీ సమాజానికి దూరంగా కొంతమంది రకరకాల డిఫరెంట్ భక్తులలో నుంచి వచ్చిన వాళ్ళు, ఐ మీన్ డిఫరెంట్ ఫెయిత్స్ లో నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళని వాళ్ళు సెట్ అపార్ట్ చేసుకుంటారు కదా, మనుషులతో కలవరు తొందరగా. కొంతమంది పూజలు చేసే వాళ్ళతో కలవరు, అంటే జనరల్ గా చెప్పుకోవాలంటే దూరంగా వేరే హిమాలయాలకో కొండల్లోకో గుహల్లోకో, లేకపోతే కొంతమంది ఇళ్ళకి అద్దె ఇవ్వాలంటే కనుక క్రిస్టియన్స్ అయితేనే మేము రెంట్కి ఇస్తామంటారు. మనం ఎక్కడైనా ఉండాలంటే క్రిస్టియన్స్ ఇళ్లలో అయితేనే మేము ఉంటామని అంటే కొంతమంది అవి ప్రిఫర్ చేస్తారు. బేసిక్ గా అది తప్పు అని నేను చెప్పట్లేదు, బట్ అది మ్యాండేటరీ అని అనుకోవద్దు అని దేవుని వాక్యం చెల్లిస్తా ఉంది. కాబట్టి అంటే అందరితో ఉండాలి, సమాజంలో ఉండాలి, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి, బట్ స్టిల్ మన లిమిట్స్ మనకు ఉంటా మెయింటైన్ చేస్తా, మన భక్తిని వాళ్ళకి అర్థం చేయడానికి ప్రయత్నించడమే హోలీనెస్. కాబట్టి ఐజోలేటెడ్ గా ఉండడం, ఇతరులతో కలవకుండా అంటి ముట్టినట్టు ఉండడం పరిశుద్ధత కాదు. వాట్ నాట్ హోలీనెస్ అనేది ఈ పర్ఫెక్షన్ అనే విషయంలో కానీ, లేకపోతే ఈ అవుట్వర్డ్ క్లీన్లీనెస్ పరిసయ్యుల్లాగా భక్తి చేసేటువంటి విషయము, లేకపోతే ఇందాక మాట్లాడుకున్నాం కదా సూపర్ స్పిరిచువాలిటీ ఎలైటిజం, అది కానీ లేకపోతే ఈ ఐజోలేషన్ కానీ, ఇవన్నీ కాదు, వీటికి సంబంధించింది ఏమీ కాదనే మినిమం అవేర్నెస్ మనం కలిగి ఉంటే చాలా సార్లు మనం బాగానే ఉన్నాము, నేను నించున్నాను అనే తలంచుకోవద్దు అని దేవుడు చెప్పే మాట మనకి ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఓకే నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇది ఇది వాటికి ఓకే అని మనం అనుకోవద్దు అని మనకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి సో ఈ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హోలీనెస్ చాలా డేంజర్. కాబట్టి ఈ లోకంలో ప్రస్తుతం అదే ఉంది కాబట్టి వాట్ నాట్ హోలీనెస్ అనేది మనకి చాలా నీడ్ అని నేను చెప్పడానికి ఈ మాటలు ఇష్టపడ్డాను. కాబట్టి ఇప్పుడు మనం ఇందాక దేవుడు ఈ వాక్యంలో చదువుకున్న వాక్య భాగంలో దేవుడు హెచ్చరించినట్లుగా, నేను పరిశుద్ధుడిని కనుక లేకపోతే సమస్త ప్రవర్తన యందు మీరు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము పరిశుద్ధులుగా ఉండుడి అనే మాట పర్సనల్ హోలీనెస్ వైపుకి మనల్ని నడిపిస్తూ ఉండగా, ఇప్పుడు వాట్ నాట్ హోలీనెస్ అనేది ఏది పరిశుద్ధత కాదో మనం చూసాం. కాబట్టి అసలు పరిశుద్ధత ఏంటి అనేది మనం కనుక మెడిటేట్ చేస్తే మొట్టమొదటిగా మనకి ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే, జనరల్ గా ఫిజికల్ గా మనకి ఏదైనా సిక్నెస్ మనకు ఒంట్లో బాగోకపోతే అది మన జనరల్ మెడికేషన్, ఇంట్లో మనం తీసుకునే జాగ్రత్తలు కూడా దాన్ని బాగు చేయలేకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం. సో అలాంటి టైంలో ఫస్ట్ డాక్టర్ కూడా మన దగ్గర నుంచి తెలుసుకోవడానికి ఇష్టపడేది ఏంటంటే, వాట్ ఈజ్ ఆర్ పిహెచ్ లెవెల్, మన పిహెచ్ లెవెల్ ఏంటో ఆయన తెలుసుకోవాలనుకుంటారు టెస్ట్ చేసి. ఎందుకంటే ఆ పిహెచ్ లెవెల్ నార్మల్ లెవెల్లో ఉంటే నార్మల్ లెవెల్ గా మెయింటైన్ చేయాలి. ఒకవేళ కనుక అది నార్మల్ లెవెల్లో ఆ పిహెచ్ లెవెల్ మన బ్లడ్ లో ఆ ఫ్లూయిడ్ లెవెల్స్ ని మనం మెయింటైన్ చేయలేకపోతే కనుక అది ఎక్కువైనా తక్కువైనా ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే మన లోపల ఉన్న పార్ట్స్, లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని పాడైపోయే అవకాశము, యాసిడ్ లెవెల్స్ ఎక్కువ, రకరకాలుగా ఏంటంటే ఫిజికల్ గా మనం చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ముందు మన పిహెచ్ లెవెల్ అనేది మన బాడీ యొక్క హెల్త్ స్టేటస్ ని సూచిస్తుంది, మనం ఎట్లా ఉన్నాం అనేది. కాబట్టి ఇప్పుడు స్పిరిచువల్ గా మనం బాగున్నామా ఆత్మీయంగా లేకపోతే ఎట్లున్నాము అనేది చెక్ చేసుకోవాల్సి వస్తే, వాట్ ఈజ్ యువర్ పిహెచ్, పర్సనల్ హోలీనెస్, వాట్ ఈజ్ అవర్ పర్సనల్ హోలీనెస్, ఆత్మీయంగా నువ్వు బాగున్నావా, నువ్వు ఎదుగుతున్నావా, పరలోకం వైపుకి నడిచే భక్తి చేస్తున్నావా, దేవుడు మనల్ని చూసి ఏమనుకుంటున్నారు, లేకపోతే సడన్ గా మన డెత్ ఈవేళ ఇప్పుడే అయిపోతే మనం చేరుకుంటామా పరలోకము, వీటన్నిటికీ ఒకే ప్రశ్న మనం ఎప్పుడు వేసుకొని వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలి అంటే, ఈ పర్సనల్ హోలీనెస్ మనలో ఎంత ఉంది, ఆ పర్సనల్ హోలీనెస్ క్వశ్చన్ కి మనం ఏం ఆన్సర్ చెప్పగలుగుతామో దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు, మనం దేవుడి దగ్గరికి వెళ్తామా లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతున్నారు, బ్లెస్ యూ, వాట్ ఈస్ యువర్ పిహెచ్ లెవెల్. ఒక దేవుని యొక్క బిడ్డగా లేకపోతే ఒక నార్మల్ విశ్వాసిలాగా, ఒక శిష్యురాలిలాగా లేకపోతే ఒక నాయకురాలిలాగా, ఒక సేవకురాలిలాగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో ఆయన మన జీవితంలో ఏం కోరుకుంటా ఉన్నారు, అసలు మన స్ట్రగుల్ ఏంటి, మన యొక్క ఛాలెంజెస్ ఏంటి, అల్టిమేట్ గా పరిశుద్ధత వలన మన జీవితాల్లో అసలు మనం కోసే పంట లేకపోతే మనకు వచ్చే ఫలము, ఆ ఫ్రూట్ ఏంటి అని మనం చూడటానికి ప్రయత్నించినప్పుడు రెండు ప్రాముఖ్యమైన వాక్య భాగాలు మనకి విషయాలను అర్థం చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అందులో మొదటిదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం కనుక గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చదివినట్లయితే ఇక్కడ ఉంటది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. అండ్ ఇంకొక మాట, సెకండ్ 2 తిమోతి, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఈ రెండు ఈ 2 వర్సెస్లో ఇప్పుడు చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, ఈ రెండు ఈ వర్సెస్ లో కనుక కామన్ గా మనం గమనించినట్లయితే, కామన్ గా ఒక మాట ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ లో అయితే, మేక్ ఎవ్రీ ఎఫర్ట్. ఇక్కడ ఉంది కదా, ప్రయాసపడము, పరిశుద్ధత కలిగి ఉండుటకు. కాబట్టి మేక్ ఎవ్రీ ఎఫర్ట్, లేకపోతే పర్స్యూ. ఎందుకు ఈ రెండు మాటలనే ఆలోచన చేస్తున్నాము, ఈ రెండు వర్సెస్ నే అంటే, ఈ మాటలు మనకి మనం పరిశుద్ధంగా జీవించవలసినటువంటి ఆవశ్యకత లేకపోతే అవసరత అనేది ఏంటి అనేవి ఈ రెండు మాటలు మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తాయి. మొదటి మాట హెబ్రిల్కి రాసిన పత్రికలో ఉన్న ఆ మాటను మనం చదివినట్లయితే, ఆ మాట మనకి పరిశుద్ధత ఎందుకు కలిగి ఉండాలని చెప్తుందంటే, ఎందుకు నాకు పరిశుద్ధత అని మనం ప్రశ్నిస్తే, నువ్వు దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి ఎరగాలంటే, లేకపోతే దేవుని గురించినటువంటి రెవలేషన్ లో ఆ ప్రత్యక్షతలో నువ్వు ఎదగాలంటే నీకు పరిశుద్ధత కంపల్సరీ. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు, దేవుణ్ణి ఎరగలేవు, దేవుని గురించినటువంటి విషయాలు నీకు అర్థమవ్వవు, నువ్వు పరలోకం చేరేటువంటి భక్తి చేయలేవు అనేది ఆ మాట మనల్ని హెచ్చరిస్తుంది. అసలు దేవుణ్ణి చూడలేనప్పుడు మనం పరలోకం వెళ్ళగలుగుతామా? అదే కదా ఇప్పుడు క్వశ్చన్ మనకి. కాబట్టి దేవుణ్ణి చేరుకోవటమే టార్గెట్గా, పరలోకమే టార్గెట్గా భక్తి చేస్తున్నటువంటి మనము, మనతో పాటు అనేకులను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్న మనము, ముందుగా మనము చేరుతాము అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఇతరులని గైడ్ చేయడానికి మనకి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మొదటి వచనం ఎందుకని చెప్తుంది, పరిశుద్ధత ఎందుకు అంటే దేవుణ్ణి చూడాలంటే మనకి పరిశుద్ధత కావాలి అని కలుసుకోవడానికి. రెండో వాక్య భాగం తిమోతికి రాసిన పత్రిక ఏం చెప్తా ఉంది పరిశుద్ధత యొక్క అవసరత ఏంటి అంటే, ఈ 21, 22 రెండు వర్సులు, 21, 22 వచనాలు రెండు కలిపి చదివితే, ఆ పవిత్ర హృదయులై ప్రభువు నామమును ప్రార్థన చేసేవారిని వెంటాడు. ఇక్కడ చూసినట్లయితే అదే పదం పర్స్యూ ఏమంటుందంటే, దేవుణ్ణి సేవించడానికి. పైన చదువుతారా 20, 21 వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:21 వచనం చదువుతున్నానండి. ఎవడైనను వీటిలో చేరక తమ్మును తాము పవిత్ర పరుచుకుని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే యుండును. కాబట్టి ఈ వాక్యం మనకేం తెలియపరుస్తా ఉంది ఆ 21, 22 వర్సెస్ లో, ఇందాకటిదేమో నువ్వు నేను దేవుణ్ణి చూడాలంటే మనకి పరిశుద్ధత అవసరం అని చెప్తుంది, ఇప్పుడేమో దేవుణ్ణి మనం సేవించాలంటే, అంటే ఆయన రాజ్య కొరకు లేకపోతే దేవుని కొరకు మనం పని చేయాలి అంటే మనకి పరిశుద్ధత అవసరం. కాబట్టి పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధతని ఇగ్నోర్ చేసి, నిర్లక్ష్యం చేసి మనం సేవ చెయ్యాలి, లేకపోతే నేను సేవ చేస్తున్నాను, లేకపోతే నేను దేవుణ్ణి కలుసుకుంటున్నాను అన్న అపోహలో ఉంటే గనక దేవుడు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్, ఒక ఇలస్ట్రేషన్ కనుక మనకి ఇంకా బాగా అర్థమవడానికి, గుర్తుండడానికి చూసుకున్నట్లయితే, ఒక పులి, బాగా ఆకలితో ఉన్నటువంటి పులి ఒక జింకను వెంటాడుతూ ఉంటది. ఒకసారి ఆ ఇమేజ్ని మీరు ఇమాజిన్ చేసుకుంటే, పులి వెనకాల కళ్ళు మూసుకొని, పులి జింక వెనకాల పరిగెడతా ఉంది. ఈ పులి ఏం చేస్తుందంటే తన శక్తి అంతా కూడబెట్టుకుని ఆకలి తీర్చుకోవాలి, ఎట్లాగైనా దాని ఆకలిని తీర్చుకోవాలని, దాని చేతికి దొరికిన జింకను పోగొట్టుకోకుండా ఉండాలని అసలు లోపల మూలుగుల్లో ఉన్న శక్తి అంతా తెచ్చుకొని పరిగెడతా ఉంటది, ఎట్టి పరిస్థితుల్లోనూ జింకను మిస్ చేయకూడదని. ఎట్ ద సేమ్ టైం జింక వర్షంలోకి వస్తే జింక కూడా తనలో ఉన్న శక్తి అంతటిని కూడబెట్టుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పులి నుంచి నేను తప్పించుకుని నా ప్రాణం కాపాడుకోవాలి అని అసలు 1-1% కూడా అసలు రిస్క్ చేయకుండా పరిగెడుతుంది. ఇది అంత ఎఫర్ట్ తో పరిగెడుతుంది, జింక కూడా తప్పించుకోవడానికి అంత ఎఫర్ట్ తో పరిగెడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి ఈ తిమోతికి రాసిన పత్రికలో ఈయన అదే చెప్తున్నాడు 22వ వచనంలో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అప్పుడు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఇలస్ట్రేషన్ లో ఈ వాక్య భాగాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే, పరిశుద్ధత విషయంలో మన కాంటెక్స్ట్ లో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అన్నప్పుడు, ముఖ్యంగా ఈ 2 తిమోతి 2:22 ఫ్లీ పర్స్యూ, పారిపో వెంటాడు అనే రెండు మాటలు మనకు కనబడతాయి. కొన్నిటి నుంచి పారిపోమని దేవుడు చెప్తున్నాడు, కొన్నిటిని వెంటాడమని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ మాటలు మనం ఉపయోగిస్తా ఉన్నప్పుడు, లేకపోతే వెంటనప్పుడు, చదువుతున్నప్పుడు ఫ్లీ, పారిపో అనే మాట మన దగ్గరకు వచ్చినప్పుడు, ఏటి నుండి దేవుడు పారిపోమంటున్నాడు అని మనం గమనించినట్లయితే, ఆ పారిపోమన్నప్పుడు మనల్ని మనం తీసుకెళ్లి జింక ప్లేస్ లో పెట్టుకోవాలి. అది పాపం అవ్వచ్చు, శోధన అవ్వచ్చు, లేకపోతే దేవుడు దేన్ని ఇష్టపడ్డో, దేవుడు దేన్ని చూడటానికి మన జీవితంలో ఆయన ఇష్టంగా లేడని మన అవగాహనకు వచ్చిందో, దేవుడు తెచ్చారో, దాని నుంచి మనం పారిపోవాలి అని అంటే ఆ జింక ప్లేస్ లో పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ పారిపోకుండా దాని నుంచి దాన్ని మన జీవితంలో పెట్టుకుని ఎంటర్టైన్ చేసినట్లయితే ఏమవుతుంది, జింక పరిస్థితి వెనక నుంచి పులొచ్చి మంచి కడుపు నింపుకుంటుంది. సో అది అది మనం ఆలోచించాలి. అండ్ పర్స్యూ లేకపోతే వెంటాడు అనే మాట మనం చదివినప్పుడు దేనిని దేవుడు వెంటాడమని చెప్తున్నాడు, ఇక్కడ ఇచ్చాడు కదా మంచిగా, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము. ఇంకా దేవుడు వెంటాడు అని చెప్తున్నారు అంటే ఇంకా ఆ విషయంలో ఇంక మనం రిస్క్ చేయొద్దు. అది ప్రేమ విషయంలో, నీతి విషయంలో, అక్కడ మనకు చెప్పబడిన వాటి విషయంలో ఆ మాట చదివినప్పుడు పులిలాగా పెట్టుకోవాలన్నమాట. ఎంత రిస్క్ వచ్చినా, లేకపోతే ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, మనుషుల్ని ప్రేమించే విషయంలో, లేకపోతే మనుషులతో సమాధానంగా ఉండే విషయంలో, దేవుణ్ణి నమ్మే విషయంలో, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎంత తగ్గించుకుని మనుషులతో సమాధానంగా ఉండాలి, లేకపోతే ఎన్ని స్ట్రగుల్స్, ఎంత ఫోర్స్ వచ్చినా కానీ ఏంటంటే నీతి తప్పి ప్రవర్తించకూడదు, నీతిమంతులం కాబట్టి. అట్లాంటి విషయాల్లో మనం ఏంటంటే ఒకవేళ కనుక పులి పోన్లే అని ఆగిపోతే దాని ఆకలి తీరదు, ఆకలితో అది చచ్చిపోతుంది. కాబట్టి పులి ఎంత ఎంత పట్టుదలతో పరిగెడుతుందో వాటిని పట్టుకో, జింకను పట్టుకోవడానికి, మనం కూడా దేవుడు పట్టుకోమన్న వాటిని పట్టుకోవడానికి అంత పట్టుదలతో పరిగెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తాను. మన యొక్క జీవితంలో టెంప్టేషన్స్ అందరికీ వస్తాయి, అది సేవలో ఉన్నా వస్తాయి, జనరల్ గా ఉన్న హౌస్ వైఫ్స్ కన్నా వస్తాయి, ఉద్యోగంలో అయినా వస్తాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే ఆ లోకంలో ఆశలు, లేకపోతే ఆ పాపము, పర్టికులర్ మన వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శోధన, కొంతమందికి మంచిగా రెడీ అవ్వడం ఇష్టం ఉంటుంది. అంటే దేవుడు మనకిస్తున్న అవగాహన బట్టి, టీచింగ్స్ ని బట్టి, ఏది చెయ్యకూడదని మనం చేస్తున్నామని మనకు అర్థమవుతుందో వాటన్నిటి విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రెండే రెండు గుర్తుపెట్టుకోండి, మీరు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడానికి మేక్ ఎవ్రీ ఎఫర్ట్, ప్రతి ప్రయత్నాన్ని చేయండి. మీరు అన్ని రకాలుగా ప్రయత్నించి ఏదైనా ఏదైనా ప్రాణాల మీదకి, ఒక మన ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ, మన ఇంట్లో ఎవరికైనా ప్రాణాపాయం వచ్చిందనుకోండి, ఎంత డబ్బైనా పర్లేదు, డాక్టర్ గారు ఆయన బతకాలి అని చెప్తాం కదా మనం, అట్లాగే ఏదైనా పర్లేదు, మనం దాన్ని వెంటాడాలి, అన్ని ఎఫర్ట్స్ పెట్టి దాని నుంచి మనం పారిపోవాలి. ఆ విషయంలో దేవుడు జాగ్రత్తగా ఉండాలని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో నుండి, ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో నుండి, పరిశుద్ధత అనేది మనకి ఎంత ఇంపార్టెంటో, అది దేవుణ్ణి చూడటానికి అవ్వచ్చు, లేకపోతే దేవుణ్ణి ఎరగడానికి అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఆయన్ని సేవించడానికి, అది ఎలాగైనా కానీ మనకి అది ఎంత ప్రాముఖ్యమో దేవుడు అర్థం చేస్తా ఉన్నాడు. ఇక్కడ వ్యక్తిగత పరిశుద్ధత గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, మన యొక్క వ్యక్తిగత పరిశుద్ధతకి ఆయనే మెజరింగ్ రాడ్. అసలు మన మోటివేషన్ ఏంటి, అసలు పరిశుద్ధత అంటే ఏంటి అని మనకి ఎలాగ అర్థమవుతుంది అంటే, ఫస్ట్ నువ్వు నేను దేవుడి యొక్క పరిశుద్ధతని, లేకపోతే పరిశుద్ధుడైన దేవుని గురించి సంపూర్ణంగా ఎరిగిన వారంగా ఉండాలి. అంటే వాక్యపు అవగాహన మనకు అనవసరం, దేవుణ్ణి అవసరం. దేవుణ్ణి ఎట్లా ఎరుగుతాం మనం? వాక్యం ద్వారా. కాబట్టి దేవుని వాక్యం రెగ్యులర్ గా మనం చదివి ఆయన ఎంత పరిశుద్ధుడు అన్న విషయం మనకు అర్థమైతే, అప్పుడే మనకి పరిశుద్ధతని డిఫైన్ చేయగలగడానికి ఒక నాలెడ్జ్ వస్తుంది. అది వ్యక్తిగతంగా కూడా, మనం వ్యక్తిగతంగా పరిశుద్ధంగా మనం జీవించడం ఎలాగా అనేది మనకు ఒక క్లారిటీ రావాలి అంటే, దేవుని వాక్యంలోనే మనకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ హోలీ అనే మాట మనం చూస్తూ ఉంటే, దేవుడు తన ఉనికిలో, లేకపోతే తన స్వభావంలో, తన యొక్క సర్వ సంపూర్ణతలో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు అని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా, దేవుడు ప్రేమయ్యున్నాడు అని రాయబడలేదు, లేకపోతే దయగలవాడు అని 4-5 సార్లు రాయబడలేదు, కానీ దేవుడు పరిశుద్ధుడు అని ఆయన గురించి చెప్పబడతా ఉంది. అంటే ఈ గాడ్ ఈజ్ హోలీ, ఈ హోలీ అనే మాట చదువుతా ఉన్నప్పుడు దేవుని యొక్క నేచర్లో, ఆయన యొక్క స్వభావంలో ఆ పరిశుద్ధత యొక్క ఎంఫసి, దాని యొక్క ప్రాముఖ్యత ఎంత అయి ఉంటది అనేది మనకి అర్థమవుతా ఉంది అని. కాబట్టి మన యొక్క వ్యక్తిగత పరిశుద్ధతకు కొలబద్ద, లేకపోతే మన వ్యక్తిగత పరిశుద్ధత కొరకు మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి, మనల్ని పురికొల్పుతున్నటువంటి ఆ ఉత్ప్రేరకం ఏంటి అని అంటే, హోలీనెస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి అనే జలస్, లేకపోతే నేను ఈ విషయంలో నిక్కచ్చుగా ఉండాలి, ఈ విషయంలో నేను ఇంకా ప్యూరిఫైడ్ గా ఉండాలి అని ఎప్పుడు మనకు ఆశ వస్తుంది, ఎప్పుడు మనకి ఆ ప్రోత్సాహం వస్తుంది, ఎప్పుడు మనకి ఆ భయం వస్తుంది, ఆ పురికొల్పు వస్తుంది అని అంటే దేవుని వాక్యం చదివినప్పుడు. కాబట్టి దేవుని వాక్యం వినే విషయంలో చదివే విషయంలో మనం ఏ ఒక్కరోజు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని నేను బ్రతిమలాడుతా ఉన్నాను. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు, ఆయన్ని సేవించలేరు, అది అసాధ్యము, లేకపోతే అట్లాగా చేసే భక్తి వల్ల ఉపయోగం లేదు అని మనం గ్రహించినప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తెరిగిన వారిగా మనం ఉంటామన్నమాట. కాబట్టి వి డోంట్ నో వాట్ ఈస్ హోలీనెస్ అంటిల్ అండ్ అన్లెస్ వి నో ద హోలీ గాడ్. పరిశుద్ధత అనే మాటను గనుక మనం చూసినట్లయితే యోహాన్ సువార్త 17:19 గనుక దాని యొక్క భావం మనం గమనించినట్లయితే, మెడిటేట్ చేస్తే గనక సెట్ అపార్ట్ ఫర్ ఎ స్పెసిఫిక్ వర్క్, ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు, మిషన్ కొరకు ప్రత్యేకించబడుట అని దాని అర్థం పరిశుద్ధత అంటే. కాబట్టి బీయింగ్ డిఫరెంట్, నేను పరిశుద్ధుడును అని లేకపోతే పరిశుద్ధత గురించి దేవుడు చెప్తా ఉన్నప్పుడు దేవుడు ఏం అర్థం చేస్తున్నాడు మనకి, ఇదిగో నేను పరిశుద్ధుడును మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటే, నేను పరిశుద్ధుడును అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ గాడ్స్, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నేను అందరు ప్రపంచమంతా నేను సృష్టించిన లోకము దేవుళ్ళుగా పిలవబడుతున్న వారు వ్యక్తులు గొప్పవాళ్ళు అందరూ ఒక సైడ్ ఉంటే నేను ఒక సైడ్ ఉంటాను, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి నేనొక్కడనే పరిశుద్ధుడిని కాబట్టి నాకులాగా ఎవ్వరు లేరు కాబట్టి మీరు నాకులాగా ఉండండి. కాబట్టి దేవుడు మనకేం సెలవిస్తా ఉన్నాడంటే, వ్యక్తిగత పరిశుద్ధత గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మూడు విషయాలని దేవుడు చాలా సీరియస్ గా మనకి ఈ ఈ పర్టికులర్ కాంటెస్ట్ లో లేకపోతే ఈ పర్టికులర్ పరిశుద్ధత అనే దాని గురించి దేవుడు మనకి హెచ్చరించడానికి ఇష్టపడతా ఉన్నారనమాట. మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధంగా ఉండండి, లేకపోతే మీరు పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండడానికి మీరు చేయవలసినటువంటి పనులు లేకపోతే దాని గురించి మీరు చేయవలసినటువంటి ఎఫర్ట్స్ అనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం సెలవిస్తా ఉన్నారంటే, ఈ పరిశుద్ధంగా ఉండడము అనేది మీరు ఒక కమాండ్ లాగా తీసుకోండి. మూడు మాటలు ఆయన సెలవిస్తా ఉన్నారు, అవేంటంటే హోలీనెస్ ఈజ్ ఎ కమాండ్ ఫ్రమ్ గాడ్. ఫస్ట్ ఏంటంటే పరిశుద్ధత అనేది దేవుడి వైపు నుంచి మనకు వచ్చినటువంటి ఒక ఆజ్ఞ. సెకండ్ది హోలీనెస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ కన్సర్న్. థర్డ్ది హోలీనెస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ కాల్, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు. రెండవది దేవుడు మన గురించి కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం పరిశుద్ధత అంటే. మొట్టమొదటిదిగా మనం గమనించినట్లయితే ఈ మొదటి పేతురు, ఇందాక చదివాం కదా పేతురుకు రాసిన మొదటి పత్రిక 1:15-16 గనక మళ్ళీ మనం చదివినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1:15-16 మళ్ళీ మనం చదివినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఫస్ట్ది ఏం చెప్తా ఉన్నాడు దేవుడు, హోలీనెస్ ఈజ్ నాట్ ఏ జనరల్ ఇన్స్ట్రక్షన్, ఇట్స్ ఎ కమాండ్. ఈ రెండు వచనాల్లో ఇప్పుడు మనం చదివినటువంటి 14:15 కలిపి ఉంటాయి ఈ వచనాలు. ఈ చిన్న వాక్య భాగంలో మొదటిదిగా దేవుడు ఎంత సెలవిస్తా ఉన్నారని ఈ మూడు విషయాలు కూడా ఇప్పుడు మనం అనుకున్నాం కదా, హోలీనెస్ ఈజ్ ఎ కమాండ్, ఇట్ ఈస్ ఎ కాల్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ కన్సర్న్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ చైల్డ్. ఈ మూడు విషయాలు కూడా ఈ ఈ వాక్య భాగంలోనే మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అందులో మొదటిదిగా పరిశుద్ధులై ఉండు అనే మాటను మనం తీసుకున్నట్లయితే, ఆ మాట మనం గమనిస్తే అది దేవుడు మనకిచ్చిన ఆప్షన్ కాదు, ఒక చాయిస్ కాదు, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ అని మనకు అర్థమవుతుంది. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ అంటే, ఈ లోకంలో చూస్తే చాలా డిఫరెంట్ ఫేత్స్ ఉంటాయి కదా, కొంతమంది సెయింట్లీ కేటగిరీ ఉంటారు, వాళ్ళు వాళ్ళని సెయింట్లీగానే చూస్తారు, వాళ్ళు పరిశుద్ధంగానే చూస్తారు. సామాన్యంగా భక్తి చేసే వాళ్ళు వేరుగా ఉంటారు, అలాగా సెయింట్లీ కేటగిరీ వేరే ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య చాలా దూరం ఉంటుంది అనమాట. చాలాసార్లు గురువులు అంటారు కదా, గురు భక్తి చేస్తూ ఉంటారు, ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది మా దగ్గర అది. అలాంటి గురువులు టచ్ చేస్తే చాలా అనుకుంటారు, లేకపోతే వీళ్ళు వెళ్ళి వాళ్ళని టచ్ చేస్తే చాలా అనుకుంటారు, వాళ్ళ పాదాలను ముట్టుకోవడానికి ఇష్టపడతారు. అంటే అటువంటి భక్తితో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఫెయిత్స్ లో ఒక సెయింట్లీ కేటగిరీ డిఫరెంట్ గా ఉంటుంది, కామన్ డివోటి కేటగిరీ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మన క్రైస్తవ్యంలో, క్రైస్తవ విశ్వాసంలో, మన లేఖనాల్లో భక్తి అలా చెప్పట్లేదు. దేవుడు ఆయన రక్షించినటువంటి ప్రతి విశ్వాసిని కూడా పరిశుద్ధులు అని పిలిచారు. తర్వాత ఆయన పరిశుద్ధులుగా ఉండు అని కమాండ్, లేకపోతే ఒక ఆజ్ఞ ఇచ్చింది, ఒక పర్టికులర్ గ్రూప్ కి కాదు, లేకపోతే పేతురు గారికి కాదు, పౌలు గారికో కాదు, లేకపోతే అపోస్తులైనటువంటి కుమారికి మాత్రమే కాదు, లేకపోతే సెయింట్ అని పెట్టుకుంటారు కదా కొంతమంది పేర్లో, సెయింట్ పేటర్ అని, సెయింట్ అగస్టిన్ అని, లేకపోతే సెయింట్ మదర్ తెరిసా అని, అట్లా పిలవబడే వారికి మాత్రమే కాదు కానీ ఆ దేవుని నామందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన ఉనికి చొప్పున బ్రతుకుతున్నటువంటి మనందరినీ కూడా దేవుడు పరిశుద్ధులు అని పిలుస్తున్నారు. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలువబడుతున్న మన దేవుడు, మన దేవుని యొక్క తత్వమే పరిశుద్ధత ఉంది కాబట్టి, ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఏ పరిశుద్ధత కాబట్టి, ఆయన పిల్లలంగా మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి అని మన నుంచి ఆయన పరిశుద్ధతని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధంగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమము పాపము. ఒకవేళ మనం పరిశుద్ధంగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేస్తే గనక అది ఖచ్చితంగా అతిక్రమం అవుతుంది, కాబట్టి అది పాపంగా ఎంచబడుతుంది. మనం పాపం లక్ష్యం చేసి ప్రార్థన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనల గ్రంథంలో, హృదయంలో ఒకడు పాపము లక్ష్యం చేసిన ఎడల యెహోవా వాని మనవి ఆలకింపకపోవును. చాలా సీరియస్ గా తీసుకోవాలి విషయాలు ఇలాంటప్పుడు. చాలా సార్లు మనం చాలా ప్రేయర్స్ లో పాల్పంపులు పొందుతాం, చాలా సార్లు మనం వ్యక్తిగతంగా గుంపుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, అయితే మనలో పాపం ఉండకుండా మనం చూసుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని దేవుడు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి ఆయన చాలా తీవ్రంగా ఈ విషయాన్ని లెక్కలోకి తీసుకుంటారు కాబట్టి అది ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా మనకి ఈ ఆట అవగాహనకు వస్తే మనం కూడా చాలా సార్లు ఈ ఒక్కసారికేగా పర్వాలేదులే ఈసారి చేయకుండా ఉండొచ్చులే అనేటువంటి ఆ నెగ్లిజెన్సీ మన మైండ్కి రాకుండా ఉంటుంది అనమాట. రెండవదిగా, హోలీనెస్ ఈజ్ ఎ కాల్. దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు పరిశుద్ధత. అదే సేమ్ వర్స్ లో మనం గమనించినట్లయితే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము అనే ఫేస్ మనకు కనబడతా ఉంటుంది అక్కడ అనే మాట. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. దేవుడు పిలిచాడు అంటే ఎక్కడికి పిలిచాడు? ఆ పక్కనే ఉంటుంది చూడండి, ఆ పేదరు రాసిన పత్రిక 2:9 ఉంటుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఎ గ్రేట్ అండ్ హానరబుల్ కాల్. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు, మనల్ని పిలిచారు, ఎందుకంటే పరిశుద్ధ జనంగా ఉండడానికి. పరిశుద్ధత అనేది దేవుడు మనకిచ్చిన పిలుపు. ఆ పిలుపులోనే సపరేషన్ ఉంది. ఎక్కడ సపరేషన్ అంటే చీకటిలో నుండి వెలుగులోనికి. ఇన్ క్రియేషన్ హీ సపరేటెడ్ లైట్ అండ్ డార్క్నెస్. సృష్టిలోనే ఆయన వెలుగుని చీకటిని సపరేట్ చేసేసాడు. మళ్ళీ న్యూ క్రియేషన్ లో అగైన్ హీ సపరేటెడ్ ద పీపుల్ ఆఫ్ లైట్ అండ్ ద పీపుల్ ఆఫ్ డార్క్నెస్. వెలుగు సంబంధుల్ని, చీకటి సంబంధుల్ని ఆయన సపరేట్ చేశాడు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా, ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటుంది అన్నారు. ఆ చీకటిలో ఆ అంధకార సంబంధమైన పనులు చేస్తా వచ్చాము, ఎందుకంటే అప్పుడు మనం సాతాను చేతిలో ఉన్నాం కాబట్టి. అయితే ఆయన ఆ చీకటిలో నుండి మనల్ని బయటికి రమ్మని పిలిచి ఎందుకు పిలిచారంటే ఆయన గుణాతిశయాల్ని ప్రచురించాలని మనకు కనబడతా ఉంది. ఇక్కడ మన కాంటెక్స్ట్ లో ఈ మాటను కనుక మనం అప్లై చేసుకుంటే ప్రాముఖ్యంగా గుణాతిశయాలు ప్రచురం చేయాల్సినటువంటి మనము మెయిన్ గుణంగా ఏది కన్సిడర్ చేస్తున్నామంటే ఇక్కడ పరిశుద్ధత. ఆ గుణం ఏంటి, ఏది మనకు అతిశయము, దేన్ని మనం ప్రొక్లైమ్ చేయాలి అని అంటే పరిశుద్ధత. సో పిలవబడిన మనము ఆ పరిశుద్ధతను కాపాడుకుంటా మనం రెగ్యులర్ గా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన టైంలో ఆయన వాడుకుంటా ఉంటారు మనల్ని. కాబట్టి పరిశుద్ధత లేకుండా మనం, మన దగ్గర ఎంత పెద్ద రికమెండేషన్ ఉన్నా, లేకపోతే మన దగ్గర ఉన్న ఫినాన్షియల్ గా వెల్ సెటిల్ అయ్యి మన రోగం కోసం ఎంత మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసినా, లేకపోతే మన దగ్గర ఎంత బలం ఉన్నా, ఏది ఉన్నా కానీ ఉపయోగం లేదు. పరిశుద్ధత ఉంటేనే మన రికమెండేషన్ పనిచేస్తుంది, పరిశుద్ధత ఉంటేనే మన దగ్గర ఉన్న పైసలు కూడా మనకి ఉపయోగపడతాయి. ఇంకోటి ఏదైనా అంటిల్ అండ్ అన్లెస్ హోలీనెస్ లేకపోతే మన ప్రయాస ఎంతైనా కానీ, అది రోగం విషయమైనా ఇంకో సమస్య విషయమైనా, మనకి జవాబు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకు బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తుల్లాగా మనం సూచక్రియలు చూడలేకపోతున్నాము. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, పేతురు అత్త వెంటనే జ్వరం తగ్గిపోయలేసింది, లేకపోతే గుడ్డి వాళ్ళు చూడడము, లేకపోతే రకరకాల భయంకరమైన స్వస్థతలు చూసిన వాళ్ళు, వాళ్ళకిలాగా మన పితరులే వాళ్ళు, వాళ్ళ రక్త సంబంధికులు మనం, వాళ్ళకిలాగా మనం ఎందుకు చూడలేకపోతున్నాము? మన పితరులకి లేకపోతే మన తోబుట్టులకి మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటి అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఒక్కటే అని బైబిల్ చెప్తా ఉంది. మనం ఎందుకు చూడలేకపోతున్నామంటే మన పితరులు, మన తోబుట్టువులు పరిశుద్ధత గురించి చాలా సీరియస్ గా ఉన్నారు. దే హ్యావ్ ఎ గ్రేట్ కన్సర్న్ అబౌట్ హోలీనెస్. హోలీనెస్ గురించి చాలా సీరియస్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అద్భుతాలు చూశారు. యెహోషువ గురించి దేవుడు చెప్తారు కదా, యెహోషువ రేపు చెప్తాడు కదా, రేపు మీ మధ్య దేవుడు యెహోవా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కనుక మీరేం చేయాలి, ఆ గొప్ప కార్యాలు మీ వల్ల ఆగిపోకుండా ఉండాలి అంటే మీరు ముందు వాళ్ళు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. కాబట్టి మనం గొప్ప కార్యాలు చూడాలన్నా, మన దేశంలో పరిస్థితులు మారాలన్నా, లేకపోతే ఆయన రాకడ కొరకు మన దేశం అంతా ఎదురు చూడాలన్నా ఏం చేయాలంటే వ్యక్తిగతంగా ఎవ్రీవన్ మనందరం కూడా ఆ పరిశుద్ధత విషయంలో మనం చాలా సీరియస్ గా ఉండి మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన గుంపుల్ని వాడుకుని ఆయనకు ఒక్కళ్ళు చాలు, అసలుకి ఒక్కళ్ళు ఆయన కోసం నిలబడితే ఆ దినం సొదొమ గొమొర్రా పాడైపోయేది కాదు. మన దేశం కూడా ఆయనకి ఎంత ఒక్కళ్ళు నిలబడితే చాలు సందుల్లో, ఆ పరిశుద్ధత విషయంలో చాలా సీరియస్ గా దేవుడు ఖచ్చితంగా మన దేశాన్ని రక్షిస్తాడు, మన ఇంట్లో వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి ఆ దినాల్లో కూడా ఆ పాత నిబంధనలో ఈ పరిశుద్ధతను లోకానికి ప్రచురం చేయాలని ఆయన ఆ దినాల్లో ఇస్రాయేలీ ప్రజల్ని ఎంచుకున్నాడు అనమాట. కాబట్టి ఈ పరిశుద్ధతని లోకానికి మనం ప్రొక్లెయిమ్ చేయాలని, ప్రదర్శించాలని, ప్రచురించాలని, మనం చెప్పాలని, చూపించాలని, ఈ రెండింటి కొరకే దేవుడు మనల్ని ప్రత్యేకంగా ప్రొక్లెయిమ్ చేయడానికి, డిమానిస్ట్రేట్ చేయడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచారు. ఆ టైంలో ఎట్లయితే పాత నిబంధనలు ఇస్రాయేల్ని ఆయన కొరకు ఆయన సపరేట్ చేసుకుని పరిశుద్ధపరచుకుని ప్రత్యేకపరచుకున్నారో, ఆయన మహిమ నిమిత్తము ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలని ఇస్రాయేలీని, లేవీయుల్ని ఎట్లయితే ఆయన కోరుకున్నాడో, ఈ న్యూ కవెనెంట్ లో కూడా దేవుడు తన సంఘాన్ని ప్రత్యేకపరచుకున్నారు, సంఘాన్ని పరిశుద్ధపరిచారు. అంటే సంఘాన్ని తన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి ఆయన ఒక ఒక రెస్పాన్సిబుల్, జవాబుదారీతనంగా సంఘాన్ని ఆయన ఉంచారనమాట. ఈరోజు నువ్వు నేను ఆ సంఘాల్లో ఉన్నటువంటి, ఆ గుంపుల్లో, లేకపోతే ఆ ఫెలోషిప్ లో, ఆ సహవాసంలో ఉన్నటువంటి మనము, సపరేట్ చేయబడినటువంటి మనము, ఆ పనికి ఆటంకంగా ఉంటున్నామా, లేకపోతే ఆ పనికి సపోర్టివ్ గా ఉంటున్నామా, మన ద్వారా ఆ పని చేయడానికి మనం వెసులుబాటుని ఇస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలన్నమాట. మూడవది, ఫస్ట్ది హోలీనెస్ ఈజ్ ఏ కమాండ్, అది ఖచ్చితంగా మనం కలిగి ఉండవలసినటువంటి విషయం. అండ్ సెకండ్ది, పరిశుద్ధంగా ఉండండి అనేది పిలుపు, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పిలుపు. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను ప్రచురపరచాలి. అండ్ థర్డ్ది, ఇట్స్ ఎ గ్రేట్ కన్సర్న్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ చైల్డ్, ఆయన మనల్ని గురించి కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం. దేవుడు ఈరోజు నీకు నాకు సర్టిఫికెట్, కాలేజ్లో పిల్లలకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు కదా, మీరు మనం పాస్ అయిన సర్టిఫికెట్ తో పాటు కండక్ట్ సర్టిఫికెట్ కంపల్సరీ ఇస్తారు. అంటే ఏంటంటే సమస్త ప్రవర్తనలు, ఇదే వాక్యంలో కనుక మనం చదివితే అక్కడ ఉంటుంది కదా, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అంటే వాళ్ళు కూడా, కాలేజ్ వాళ్ళు కూడా అంతే, గేమ్స్ లో కానీ, లేకపోతే పంక్చువాలిటీలో కానీ, లేకపోతే బిహేవియర్ లో కానీ, అపియరెన్స్ లో కానీ, అన్నిట్లో కూడా గుడ్ అనో బ్యాడ్ అనో ఆ స్టూడెంట్ యొక్క ఒపీనియన్, ఆయన డిసిప్లిన్ బట్టి, ఆయన వ్యవహారాన్ని బట్టి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి దేవుడు కూడా అదే సెలవిస్తున్నారు, సమస్త ప్రవర్తన యందు, మన సమస్త ప్రవర్తనలో కూడా ఆయన హోలీనెస్ ని కోరుకుంటా ఉన్నారు అనమాట. హోలీనెస్ తో, పరిశుద్ధతో జీవించాలనేది ఆయన యొక్క గ్రేటెస్ట్ డిజైర్, ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ విల్ ఆఫ్ గాడ్, ఆయన హైయెస్ట్ కన్సర్న్ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తెస్సలోనికి రాసిన పత్రిక 1 తెస్సలోనిక 4:3 లో కూడా అదే ఉంటది కదా, ఒకసారి తీస్తారా దయచేసి, తెస్సలోనికి రాసిన పత్రిక 4:3 ఉంటుంది కదా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. అసలు మన వల్ల, మన మన పట్ల, మన కోసం దేవుని చిత్తం ఏంటంట, మనం పరిశుద్ధులంగా ఉండటం. ఫస్ట్ మనం హోలీనెస్ ని మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని కమాండ్మెంట్స్ ని మనం ఫుల్ఫిల్ చేసేస్తాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అన్ని నెరవేరుతాయి, మన ద్వారా జనములు రక్షించబడతారు. కాబట్టి ఆ పరిశుద్ధత అసలు ఎలాగండి? సరే ఓకే, దేవుడు ఇంతసేపు మాట్లాడారు, పరిశుద్ధత పరిశుద్ధంగా ఉండడానికి నన్ను నేను కమిట్ చేసుకున్నాను, లేకపోతే నేను మంచి తీర్మానంలోకి వచ్చాను, ఇప్పుడు ఎలా నేను పరిశుద్ధం చేసుకోవాలి నన్ను నేను అంటే, అది మన వల్ల కాని పని. ఇట్స్ అ వర్క్ ఆఫ్ గాడ్ బేసికల్లీ, అది దేవుడు చేయవలసిన పని. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంతే పరిశుద్ధత కోసం, మోకరించాలి ఆయన దగ్గర, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని అడగడమే మన పని. దాని తర్వాత ఆ మన ఒబీడియన్స్ కి తగినట్లుగా దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకుంటే ఆ దేవుడు మనల్ని కనికరిస్తారు. అంటే మానవునిలో పరిశుద్ధత అనేది దేవునిలో నుండే స్టార్ట్ అవుతుందని మనం గమనించాలి. ఇందాక మనం అనుకున్నాం కదా ఏది పరిశుద్ధత కాదో, మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఆ విషయాలు ఎప్పుడు మనకు మైండ్ లో ఉండాలి, వాటన్నిటిని ఫాలో అవ్వడం వల్ల మనకు పరిశుద్ధత వచ్చేది. పరిశుద్ధత అనేది దేవునిలో నుండే స్టార్ట్ అవుతుంది, దేవుని ద్వారానే మనకు వస్తుంది, దేవుని వల్లనే అది కలుగుతుంది. కాబట్టి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉండి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం మొదటి కొరింథీ 6లో ఆయన చెప్తారు కదా, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారని మాట్లాడతా పౌలు గారు, ఆయన ఏం చెప్తారంటే కొరింది సంఘానికి, ఇదిగో కొరిందిలో ఉన్న పాపం గురించి ఆయన ఎత్తి చెప్తా, భయంకరమైన విగ్రహారాధనలో లేకపోతే భయంకరమైన అపవిత్రతతో భయంకరమైనటువంటి ఆ యొక్క నీచమైన కార్యాలు చేస్తున్నటువంటి వారిలో నుండి మీరు బయటకు వచ్చారు అని ఆయన కోట్ చేస్తా. ఆయన ఏం చెప్తాడంటే ఒకప్పుడు మీరు కూడా అలానే జీవించారు, ఒకప్పుడు మీరు కూడా అట్టివారు ఏంట్రీ, బట్ యు ఆర్ వాష్డ్ నౌ, కానీ ఇప్పుడు మీరు కడగబడ్డారు, ఇప్పుడు మీరు పవిత్రపరచబడ్డారు. ఆ వచనం చూడండి, మీరు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. చాలా చాలా గొప్ప వచనం అసలు అది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు వారి నామమున, ఆయన ఆత్మ ద్వారా ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము అనే మాట, అది నిజంగా మనకి చాలా ఏమంటారు, చాలా ప్రోత్సాహాన్ని లేకపోతే చాలా ధైర్యాన్ని మనకి ఇస్తుంది కదా. కాబట్టి ఈ మూడు విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత గురించి. కాబట్టి సమస్త ప్రవర్తనలో కూడా దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండమని మనల్ని కోరుకుంటా ఉన్నారు. ఆఖరిగా నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను, లేఖన గ్రంథాల్లో నుంచి నేను చూపించి నేను ముగిస్తాను. ప్రధాన యాజకుడు గురించి నిర్గమాకాండం 28:36 కనుక మనం గమనించినట్లయితే, అక్కడ మోషే గారి ద్వారా దేవుడు హోలీ ప్రీస్ట్ హుడ్ కి ప్రధాన యాజకుడి గురించి ఆలోచన చేస్తా, ప్రధాన యాజకుడికి వేసుకోవాల్సిన డ్రెస్ కోడ్ గురించి, ఆయన పెట్టుకోవాల్సినటువంటి టోపీ గురించి ఆయన మాట్లాడతా. ఆయన ఏం చెప్తారంటే పర్టికులర్ గా ప్రధాన యాజకుడికి ఒక టోపీ తలపాగా ఉండాలని, ఆ తలపాగాకి ఒక బంగారు రేకు ఒకటి చేసి ఆ రేకు మీద హోలీ టు ద లార్డ్ అని రాసి ఉంచమని, ఆ ప్రధాన యాజకుడు కిరీటంలా దాన్ని పెట్టుకోవాలని, ఆయన దేవుని నిమిత్తం నిలవబడిన ప్రతి నిమిత్తము అది ఆ తలపాగా ఆయన పెట్టుకుంటే ఆ తలపాగాకు ఎప్పుడు ఆ రేకు ఫ్రంట్ కి డిస్ప్లే అవుతా ఉండాలి, ఆ డిస్ప్లే మీద ఏం రాసి ఉంటుంది, హోలీనెస్ టు ద లార్డ్ అని రాసి ఉంటుంది అని. ఆ తలపాగా పెట్టుకుని ఆ ప్రీస్ట్హుడ్ ప్రధాన యాజకుడు పాత నిబంధన కాలంలో నిలవబడినప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ముందున్నటువంటి గుంపుతో ఆయన నిలిచినప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే, సపరేటెడ్ అన్ టు ద లార్డ్, సెట్ అపార్ట్ టు ద లార్డ్, పరిశుద్ధత, దేవునికి నేను ప్రతిష్ఠితమైన వాడను, దేవుని కొరకు ప్రత్యేకించబడిన దానను, లేకపోతే దేవుని కొరకే నా జీవితం అంతా, దేవుని కొరకే నా సమస్తము దేవునికి అనే మాటని ఆ వ్యక్తి ఇండికేట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ మాట గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఫోర్ హెడ్ పైనే ఆ కిరీటం ఆ గోల్డ్ ప్లేట్ ధరించమని దేవుడు చెప్పాడు అని అంటే, దేవుడు చెప్తా ఉన్నారంటే, అంటే దేవుడు ఏం చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడంటే, ఈ ఫలానా వ్యక్తి కొన్నిసార్లు పిల్లలు కానీ లేకపోతే ఏదైనా పరువు పోయే పని ఏదైనా జరిగితే నా తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి, నా తల నా మొహం చూపించుకోలేకపోతున్నాను అనే మాటలు కొంతమంది వాడతారు కదా. అంటే ఏంటంటే తలకి ఆ వ్యక్తి ఓవరాల్ గా ఉన్న వెయిట్ ఆ తల ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఆయన క్యాప్ ని వేసుకుని ఆయన నిలవబడి ఈ మనిషి నా మనిషి అని చెప్పడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దట్ ఈజ్ ఫర్ వాట్ ఐ హావ్ చూసెన్ ఫర్ మీ. ఆ పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే అథారిటీస్ ఉంటాయి అక్కడ, పొలిటికల్ అథారిటీ ఉంటుంది, ప్రీస్ట్లీహుడ్ అథారిటీ కూడా ఉంటుంది. కాబట్టి యాజకత్వంలో ఆ యాజకుని పాత్రలో ఎవరైతే నిలవబడతారో ఆయన ఆ పర్టికులర్ గా ఆ యాజకుని గురించి దేవుడు చాలా సీరియస్ గా ఆ విషయాలన్నీ చెప్తాడనమాట. యాజకుడు ఇలా ఇలా ఉండాలి, ఆ రూల్స్ ఖచ్చితంగా ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకోమన్నారో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని దేవుడు చాలా పర్టికులర్ గా ఉంటారు ఆ విషయంలో, ఆ రాయల్ ప్రీస్ట్ కుడ్ గురించి. కాబట్టి దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ మాట రాయించారు కదా, మన కోసం కూడా దేవుడు రక్షించబడినటువంటి వారి కొరకు రాజులైన యాజక సమూహము మీరు అని, అంటే రాయల్ ప్రీస్ట్లీహుడ్, యేసుక్రీస్తు ప్రభువారు రక్తంలో కడగబడినటువంటి మనందరం కూడా ఆయన బిడ్డలంగా అధికారం పొందిన మనము, లేకపోతే ఆయన దత్తపుత్రాత్మ అనుగ్రహించబడినటువంటి మనము, ఆయన్ని అబ్బా తండ్రి అని పిలవగలిగేటువంటి మనము, ఆ ఆధిక్యతను మనకి ఇచ్చారు కాబట్టి దేవుడు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనందరి తల మీద కూడా ఒక ఇన్విజిబుల్ క్యాప్ ఉంచాడు దేవుడు. మనందరము సేవకులమే, మనందరము శిష్యులమే, మనందరి భుజాల మీద ఓ లెక్కకు మించిన అన్రీచ్డ్ పీపుల్ ఉన్నారు, అంటే చాలా మంది సువార్త అందని ప్రజలు ఉన్నారు. కాబట్టి ఒక్క సేవకులే పనిచేస్తే సరిపోదు, ఒక్క ఏమంటారు ఇవాంజలిస్టులు, సువార్థికులు మాత్రమే పనిచేస్తే పని అయిపోదు, డేస్ దగ్గరకు వచ్చేసినాయి. కాబట్టి మనం అందరము పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడు మన అందరితో చెప్తున్నారు, మీ అందరి తల మీద నేను ఒక ఇన్విజిబుల్ క్యాప్ నుంచాను, కనబడిని తలపాగా, దేవుడికి తెలుసు అది మాయా మహిమ పాగా, ఆ బంగారు రేకు ఉందంట మన తలపాగా కూడా, ఆ రేకు పైన దేవుని చేవ్రేలతో, మోషే రాసింది కాదు లేకపోతే బెసలీయులు రాసింది కాదు, కానీ దేవుడు తన సొంత వేలుతో తన కుమారుని రక్తంతో రాసింది ఏంటంటే హోలీనెస్ అంటూ మీ, నా కొరకు నేను ప్రత్యేకించుకున్నటువంటి, సెట్ అపార్ట్ చేసుకున్నటువంటి, లేకపోతే డెడికేట్ చేసుకున్నటువంటి వ్యక్తి పలానా బ్లెస్సీ, పలానా వ్యక్తి. కాబట్టి మన తల మీద మన మనం ఒక కిరీటం ఉందని మనం గమనించి ఆ కిరీటం మనకి ఎంత అధికారమో మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతిసారి సాతానుకి వాడి, లేకపోతే మతోన్మాదులకి, లేకపోతే సాతాను పెట్టే శోధనలకి మనం భయపడిపోనక్కర్లేదు. చాలాసార్లు పిల్లలు అడుగుతారు బాప్తిస్మం తీసుకుంటే నేను పడిపోతానేమో మమ్మీ అని చెప్పి, అవసరం లేదు అసలు భయపడే మాటలు మనం ఎంటర్టైన్ చేయకూడదు. అసలు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, దేవుడు మనతో ఉంటానని చెప్పాడు. కాబట్టి ఒకసారి రాజు గాని పోలీస్ గాని ఆ తల మీద ఉన్న క్యాప్ తీసేస్తే కామన్ పీపుల్ అయిపోతారు వాళ్ళు కదా. డ్యూటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ క్యాప్ పెట్టుకోవాలి, రాజు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు అంటే తల మీద ఖచ్చితంగా ఆయన కిరీటం పెట్టుకోవాలి, లేకపోతే అది ఎంప్టీనెస్, అదే ఏమంటారు అది కంప్లీట్నెస్ కాదనమాట అది. కాబట్టి యాజకుడుగా రాజుగా దేవుడు మనల్ని పిలిచి ఏమంటున్నారంటే, ఇదిగో నేను నీకు ఒక ఐడెంటిటీని, లేకపోతే ఒక ఆధిక్యతను ఇచ్చాను, అన్నిటికంటే ముఖ్యంగా నీవు నా స్వాస్థ్యంగా నేను ఎన్నుకొని నేను నా కొరకు ప్రత్యేకించుకున్నాను. ప్రతి వ్యక్తితో దేవుడు చెప్తా ఉన్నారు, ప్రతి వ్యక్తితో, ఆయన ఉనికి గురించి నిమిత్తం బతుకుతున్న మనతో. కాబట్టి నేను నీకు ఒక ఐడి ఇచ్చాను, ఐడి కార్డు వేసుకుంటారు కదా పిల్లలు, స్టూడెంట్స్ ఎంప్లాయీస్ వేసుకుంటారు, ఐడి కార్డు ఏం చెప్తుంది? ఐడి కార్డు వేసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? నేను పలానా కంపెనీకి సంబంధించిన వ్యక్తిని, ఐ బిలాంగ్ టు ఏ పర్టికులర్ కాలేజ్, ఆ కంపెనీ వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు, నేను వాళ్ళ కింద పనిచేస్తున్నాను, నాకు ఒక పని ఉంది, నాకు ఒక మిషన్ ఉంది, ఆ పనిలో నేను ఆ కంపెనీకి జవాబుదారీ కలిగిన వ్యక్తిని. సేమ్ టైం మనం కూడా అంతే, మనకు కూడా మనకి మనందరికీ మనం మా ఐడి కార్డు ఉంది లేకపోతే క్యాప్ ఉంది, మనందరితో దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏంటంటే, మీ అందరూ నాకు జవాబుదారీలు, మీ పిల్లల నిమిత్తం, మీ భర్తల నిమిత్తం, మీ కలీగ్స్ నిమిత్తం, లేకపోతే మీ అత్తమామల నిమిత్తం, మీ ఇరుగు పొరుగు వారి నిమిత్తము, మీ జీవితంలో నేను అలవ చేసిన మనుషులందరి నిమిత్తము మీరు నాకు జవాబుదారి, మీరు నాకు సమాధానం చెప్పాలి. ఆ జవాబుదారితనాన్ని సంఖ్యాకాండం 25:7-11 వరకు కనుక సమయం అయిపోయింది, క్షమించాలి, మీరు గమనించినట్లయితే ఫీన్హాస్ గురించి అని ఉంటుంది అనమాట. అక్కడ ఫీన్హాస్ ఇస్రాయేల్లో భయంకరమైన తెగులు వచ్చి 24,000 మంది పైగా చనిపోయిన టైంలో ఆ జవాబుదారితనాన్ని, ఆ బాధ్యతను ఆయన ఓన్ చేసుకుని దేవుడు ఓర్వలేనటువంటి అపరిశుద్ధతను అపవిత్రతను ఓర్వలేక ఆయన కార్యం చేసి వాళ్ళని చంపేసినప్పుడు ఇస్రాయేలులో నుండి తెగులు ఆగిపోయిను అని రాసింటది. ఈ పలాన వాళ్ళ మనవుడు ఫీన్హాస్ నేను ఓర్వలేనిది ఓర్వలేకపోయాడు కాబట్టి నా కోపాన్ని నేను అణుచుకున్నాను అని దేవుడు సెలవిస్తారు. కాబట్టి మనం పరిశుద్ధత గురించి నిలవబడితే, మనం స్టాండ్ తీసుకుంటే, ఇప్పుడు వస్తున్న తెగుళ్ళు అవనివ్వండి, శ్రమలు అవ్వండి, వ్యతిరేకతలు అవనివ్వండి, సువార్తను ఆపాలని అనుకుంటున్నటువంటి ప్రతి శక్తి, ప్రతి యోజన, ఏమంటారు ప్రతి ఆలోచన ఖచ్చితంగా దేవుడు కొట్టివేస్తాడు అనమాట. కాబట్టి మన బాధ్యతలు మనం గమనించాలి. దేవుడు మనకి మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పి జనరల్ గా చెప్పి మనల్ని విడిచిపెట్టలేదు, కానీ దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు, పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు, పరిశుద్ధ దూతలను ఇచ్చాడు, పరిశుద్ధ శాంచరీని ఇచ్చాడు. ఇవన్నీ దేనికిని దేవుడు మనకి ఇచ్చాడు? పరిశుద్ధాత్మని, పరిశుద్ధ లేఖనాలని, వీటన్నిటిని ఎందుకు మనకి ఇచ్చాడు అంటే, టు లివ్ ఏ హోలీ లైఫ్, మనం పరిశుద్ధంగా జీవిస్తా, వీటన్నిటి సహకారంతో అనేక మందిని దేవుడికి పరిచయం చేసి దేవుణ్ణి చూడటానికి సిద్ధపరచాలని దేవుడు మనల్ని బలపరచాలని ఇష్టపడి దేవుడి మాటలన్నీ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనలో చాలా మంది చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ ఉండొచ్చు మనము, కానీ పరిశుద్ధత విషయంలో చాలా సార్లు మైన్యూట్ విషయాల్లో మనం ఓడిపోయే పరిస్థితులు మనకి లేకపోలేదు. కాబట్టి దయచేసి మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో మనందరం దేవుని సన్నిధిలో ఈ విషయమే ప్రార్థన చేసి దేవుని సహాయంతో ముందుకెళ్లాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించను గాక. ఆమేన్.